మాతృదేవో భవ. నాకిది ఏ బాగున్నది జగన్మాత, నాకిది ఏ బాగున్నది, నాకున్నీకున్నడు మను నరులెవరు నన్, నాకది శిరోభారము లౌకికములు నాకునేలా లావణ్యనిధి. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1294 భాగానికి, ప్రత్యేకించి స్తోత్రమం జరిగి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 194 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం ఆనందాశ్రుభిరాతనోతి అనే శివానంద లహరి శ్లోకానికి బలిజేపల్లి వారి అనువాద పద్యం చెప్పుకుంటున్నాం. పొలకలువార రామూలవానందాశ్రుభూరంబులను లాలబోసి పోసి కలుషంబులేని విజ్ఞానంబువలని మేల్తలిరాకు బొత్తుల తార్చి తార్చి మొలక పల్కుల గిన్నెలతోడి నీ కథా పీయూషముగుగా పెట్టి పెట్టి. కల అరిష్టం కల అరిష్టం కల అరిష్టములెల్ల తొలగ కల అరిష్టములెల్ల తొలగ రుద్రాక్షలన్ బూదులన్ రక్షలు పూంచి పూంచి అవిరత ధ్యానమనెడును యాలను నిచి హాయిగా జోలబాడుచు నరసి నరసి అరసి అరసి ఏట పెంచెడు వాణిని పూట పెంచు ఏట పెంచెడు వాణిని పూట పెంచు భక్తియను పిల్లవాణి సద్భక్తి జనని. భక్తి అనే తల్లి భక్తుడనే పిల్లవాడిని ఎలా పెంచుతుందో చెబుతున్నాడు. రెండు పాదాలు చెప్పుకున్నాం మనం. మొలక పల్కుల గిన్నెజల తోడి నీ కథా పీయూషము ఉగ్గుగా పెట్టి పెట్టి, ఆ శివలీలని శివకథల్నే ఉగ్గుబాలుగా తాగిస్తుంది. ఆ పైన కల అరిష్టములెల్ల తొలగ రుద్రాక్షలన్ బూదులన్ రక్షలు పూంచి పూంచి, రుద్రాక్షలు ధరించడం ద్వారా, భస్మం పూసుకోవడం ద్వారా అరిష్టాలు తొలగిపోవడం, భౌతికమైన అరిష్టాలు కాదు మనస్సులో ఉండేటువంటి దురాలోచనలు కూడా, అందుకోసం ప్రయత్నం చేయాలి. అంటే ఏమిటి, ఒక రుద్రాక్షమాల ధరించాము అంటే ఏదైనా కూడని పని చెయ్యాలి అనిపించే, బాబోయ్ అమ్మో దీనికి అవమానం, మహాపాపం, చంపేస్తాడు శివుడు అనే భయమేనా ఉండాలి. బాబోయ్ శివుడు రుద్రాక్షమాలు వేసుకుని ఇలాంటి పనులు చేస్తాం కాబట్టి ఏం చేస్తారు, ఆ మాల తీసేస్తారు, అది తప్పది, మాల తీసేయకూడదు, ఈ దురాలోచనే తీసేయాలి. భక్తులు అని చెప్పుకునేవాళ్ళు చాలామంది తప్పు మార్గం పట్టేది ఇక్కడ, నేను మాల ఉండగానండి అటువంటి పనులు చేయను, లేనప్పుడు మాత్రం ఎందుకు చేస్తున్నావు, ఇదో నాటకం అన్నమాట, దీని మాలా నాటకం అంటారు. మాల ఉండగా అటువంటి పనులు చేయట్టు అంటే మాల మీద గౌరవమే, జీవితం మీద గౌరవం లేదు ఇది కదా, నీ మాల ఎందుకు గౌరవం, జీవితాన్ని బాగు చేసుకోవడానికి మాల, లేదా జీవితం మాల మాల కోసమే జీవితమా? రకరకాల మాలలు ధరించి దీక్షలు పడుతున్న వాళ్ళందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. మాల ఒక్కొక్కడు మాలలో ఉండే అంటాడండి, పౌరుషాన్ని ఆపుకోలేడు పాపం, అందుకని మాల తీశానంటేనా అసలు అంటున్నావంటే నీకు మాల వేసుకునే అర్హత లేదు. అప్పుడు కత్తి తీశానంటేనా అనడానికేనో మాల తీశానంటేనా అనడానికి తేడా ఏం లేదు ఇక్కడ. అంటే ఈ మాల వల్ల ఈయన బలవంతంగా ఒగ్గబట్టుకుని ఆగుతున్నాడు అనమాట ఇక్కడ. ఇది తీసేగానే మొలెట్టేస్తాడు సమస్తం, ఇంకా ఇంకెందుకు భక్తి? అందుకే కల అరిష్టములెల్ల తొలగా రుద్రాక్షలన్ బూదులన్ పూంచి పూంచి రక్షలు పూంచి పూంచి. ఒక రుద్రాక్ష ధరించడమేనా, ఒక భస్మం పూసుకోవడమేనా రక్షణ అంటే? భౌతికంగా ఏదో క్రిమికీటకాల నుంచి రక్షణ, ఇవన్నీ చిన్నపిల్లలకండి, పెద్దవాళ్ళకి ఎందుకండి, భక్తులందరూ పెద్దవాళ్లే కదండి. మనం శివభక్తులుగా ఉన్నాం, మన జీవితమే మారిపోవాలి, ఇతరులకు ఆదర్శం కావాలి, ఒక బసవేశ్వరుడు జీవితంలా ఉండాలి, ఒక అవ్వయారు జీవితంలా ఉండాలి, ఒక చిరుతొండ నంబి జీవితంలా ఉండాలి, ఒక సిరియాళుని జీవితంలా ఉండాలి, ఒక మార్కండేయుడు జీవితంలా ఉండాలి, ఒక భక్త కన్నప్ప జీవితంలా ఉండాలి. ఇలా మన మనస్సుకు మనం నచ్చ చెప్పుకోవాలి ఎప్పటికప్పుడు. మనం శివభక్తులమైండి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాం, ఇదేమిటి శివభక్తులు ఏమిటి సారా కొట్టు పెట్టడం ఏంటి, పైగా మల్లికార్జున వైన్స్ అంటే ఏమిటి, మల్లికార్జునుడికి ఎంత అవమానం అది, అసలు ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నాం, అసలు దైవభక్తివి పేరు మీద, దైవభక్తి ఉంటే ఈ వ్యాపారాలు చేయకూడదే, చట్టం ప్రకారం ఒప్పుకుంది అవుద్దండి, చట్టం మనకు ధర్మం తెలియదా, చట్టమేమిటి ధర్మం ఉండగా, చట్టాలు రకరకాల కారణాల వల్ల ఏర్పడితే చట్టాలు అన్నింటినీ పరిహరించలేవు కూడా, కానీ ధర్మం, ధర్మ చింతన, ధర్మరక్షణ బుద్ధి, ధర్మస్థిరమైన బుద్ధి సమాజాన్ని కాపాడుతుంది, మన జీవితాన్ని కూడా కాపాడుతుంది. అది ఉండాలంటే ఏం చేయాలి? అవిరత ధ్యానం అనేది ఉయ్యాలను నుంచి ఊరికే రుద్రాక్షలు వేసుకున్నాం, భస్మం పూసుకున్నాం, అచ్చం శివుడిలాగే ఉన్నాం, జుట్టు కూడా పెంచుకున్నాం అని వీటి మీద దృష్టి పెట్టకుండా ఎప్పుడూ నిరంతరం నమ శివాజ నమ శివాజ నమ శివాజ అని మనసులో అంటున్నామా లేదా? అదే ఆ భక్తి అనే పిల్లాడికి ఉయ్యాలా? కాస్త చిన్నపిల్లాడు ఏదో ఆకలైన ఆనందన్నా కూడా ఏదైనా ఏడుస్తుంటే ఉయ్యాలో పడేసి కాస్త ఊపుతాడు, పడుకుంటాడు. కాస్త ఏడిచేవాడైనా కాస్త అలిసిపోయేనా పడుకుంటాడు. అంచేది అన్ని రకాల దుఃఖాలకి విరామం, అన్ని రకాల అసూయలకి, ద్వేషాలకి, అరిషడ్ వర్గాలకి విరామం అవిరత ధ్యానం, విరతి లేని ధ్యానం, ఆపని శివ ధ్యానం. హాయిగా జోలబా అడుచున రసి అరసి, హాయిగా జోలపడుతుంది భక్తి తల్లి పడుకోరా నాయన, ఎందుకురా ఎందుకురా ఎందుకురా. అందుకే మనకు పిల్లలకి జోలపడేటప్పుడు తల్లులు అండి హాయి అంటారండి. ఏమిటి ఏమి లేదు, ఈ జగత్తు మధ్య బ్రహ్మ సత్యం పడుకో అంటారు. మామూలుగా కూడా ఏదైనా లేదన్నప్పుడు అడిగిరుగుదా అంటారు. ఒక పెద్దాడికి ఏదైనా బెళ్ళ ఇచ్చి చిన్నాడికి ఇచ్చే అవకాశం లేదనుకోండి, వీడు ఏడుస్తాడే అడిగిరుగుదా అంటారు. ఏమి ఇవ్వలేదు రా వాడికి బెళ్ళ అని చెప్పి, అది చాక్లెట్ కాదు అది వేరే అంటే, వాడికి మాత్రం అది చాక్లెట్ అంటారు, వాడు ఏడుస్తాడు. వీడికి ఏమో ఎదుగుదా అంటారు, అంటే ఏం లేదని మిథ్యని. సరిగ్గా తల్లులు పిల్లల దగ్గర ఇదే రకమైనటువంటి ధ్వంద్వకరణ చేస్తారని అడిగిరుగుదాయి అంటారు. ఏమీ లేదు, ఈ ప్రపంచం హాయి పడుకోరు ఆయన మాయ. ఇంతకంటే ఏమిటండి జ్ఞానం? ఇది హాయిగా అజోలపా అడుచు అరసి 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 అంటే ప్రతిక్షణము చూసి చూసి ఏం ఆపదొస్తుందో అని ఆలోచించి కాపాడుతుంది తల్లి. వేసవకాలం వస్తుంది అంటే దానికి తగిన దుస్తులు కొంటుంది, చలికాలం వస్తుంది అంటే దానికి తగిన దుస్తులు కొంటుంది, వర్షకాలం వస్తుంది జలుబు చేస్తుందో అని దానికి తగిన మందులు సామగ్రులు ముందే కొనట్టు పెట్టుకుంటుంది. జలుబు వచ్చాక పరిగెడతారు ఏమిటి? తల్లి అంటే అంతే, ఇంకా ఇంకా తల్లి రక్షణ అంటే దైవరక్షణే, తండ్రి అయినా అంతే. ఈ తల్లి ఏదో చెప్పేస్తుంది, మరి తెచ్చేవాడు ఎవడు తండ్రి కాదు. అందుకే ఆయనైనా అంతే, తల్లి ప్రేమ పైకి కనపడుతూ ఉంటుంది, తండ్రి ప్రేమ పాపం పైకి కనపడదు, చాలా ఉంటుంది ఆయనకి ప్రేమ. నిజంగా అమ్మాయి అత్తారింటికి ఎడుతుంటే చూడాలండి, తల్లి అయినా నిగ్రహించుకుంటుంది కానీ తండ్రి నిగ్రహించుకోలేడండి. కానీ ఈ మగాడికి మగతనానికి వచ్చిన దౌర్భాగ్యం ఏమిటంటే పైకి ఏడవడానికి వీలు కాదు. ఆయన మగాడు ఏడుస్తున్నాడు అది రకంగా లోకుగా చూస్తారు, ఏడిచే హక్కు కూడా లేదు మాకు. కానీ నిజంగానండి, పిల్ల అత్తారింటికి ఎడుతుంటే తల్లికి ఉండే దుఃఖానికి రెట్టింపు దుఃఖం తండ్రికి ఉంటుందండి. ఆడపిల్ల అత్తారింటికి ఎడుతున్న తండ్రికి అంత దుఃఖం ఉంటుందండి. ఎందుకంటే ఒక్కోసారి భార్యను అడగలేని ఏమైనా సేవలు కానీ సపర్యాలు కానీ సౌకర్యాలు కానీ అమ్మాయిని అడుగుతాడు, అమ్మాయి మీ అమ్మాయి ఏదో పనిలో ఉన్నట్టుంది కాదు చూడవే అంటాడు. వెంటనే చూస్తుంది నాన్నగారిని పట్టుకొస్తున్నాను. అంటే ఆ పిల్ల అత్తారింటికి వెళ్ళిపోతుంటే తండ్రికి ఏదో ఓ చెయ్యో కనీసం 5 వేళలో ముఖ్యమైన బొటన వేలో పోయినట్టే ఉంటుంది అతనికి. అంటే తండ్రి ప్రేమ అంత గొప్పది, అది పైకి కనిపించదు, గంభీరంగా ఉంటాడు తండ్రి. మరి పురుషుడు కాబట్టి ప్రేమ లేదంటే అలాగా తలడిల్లిపోతూ ఉంటాడు ఏం జరిగినా కూడా, పైకి చెప్పకపోవచ్చు ఆ విషయం. తల్లి పైకి బావురు మనస్సు అది వేరే విషయం. అలాగే అవిరత ధ్యానం అనేది ఉయ్యాలను నుంచి హాయిగా జోలబాడుచున అరసి అరసి. ఇక్కడ బలిజేపల్ల వారి యొక్క పై మాట ఉంది, శివానంద లహర్లో లేనిది. ఏమిటి? ఏట పెంచడి వాణిని పూట పెంచు. పిల్లాడిని సరిగ్గా పెంచితే ఒక ఏడాదిలో ఎంత వృద్ధి పొందుతాడో ఎంత ఎదుగుతాడో వాడు ఆ రకంగా ఒక పూటలోనే ఎదిగేలా చేస్తున్నాడు. ఏట పెంచడు వాణిని పూట పెంచు. నిజంగా ఇలా పెరగాలంటే ఒక ఏడాది అయి ఉంటుంది. ఏడాది ఎక్కడా నిన్నే అంటారు అంతే. వాటి అయిపోయి 2 నెలల్లోనే ఎలా ఉన్నాడా ఇంత చక్కగా ఇంత అందంగా పుష్టిగా బొద్దుగా, ఏడాది అయితే కానీ ఉండరండి మా వాడు అంతేనండి, మీరు గట్టిగా అనకుండా దృష్టి తగులుతున్నాడు. అంచేది భక్తి అనే తల్లి భక్తుణ్ణి ఏడాదిలో ఎదగవలసిన వాడిని ఒక పూటలో ఎదిగేలా చేస్తుంది అంటే అర్థం. ఇప్పుడు చంటి పిల్లాడికంటే కూడా భక్తుల పరంగా చెప్పుకుంటే బాగా అర్థం అవుతుంది. ఒక ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా యోగ సాధన చేస్తే కానీ లభించినటువంటి భగవద్ అనుభూతిని ఒక్కొక్క భక్తి మార్గం, ఒక్క శ్లోకం, శంకరాచార్య శివానంద లహరిలో ఉండే ఒక్క శ్లోకం ఆ పూటే మనం పొందేలా చేస్తుందండి. ఆనందశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతాదనం వాచా శంఖముఖ స్థితైశ్చ జఠరాపూర్తి చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి. అందుకే ఆయన ఏట పెంచడు వాణిని పూట పెంచు భక్తియను పిల్లవాణి సద్భక్తి జననీ అన్నారు బలిజీ పిల్లవారు, వారికి నమస్కారం. ఇప్పుడు అటువంటి భక్తి నిజంగా ఉన్నవాడు ఏం చేస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు, అతని ప్రవర్తన ఎలా ఉన్నా సరే భగవంతుడు ఎందుకు అంగీకరిస్తాడు? భక్తి తీవ్రత అలాగే ఉంటుంది, జ్ఞాన తీవ్రత కూడా అలాగే ఉంటుంది. భక్తి తీవ్రత, జ్ఞాన తీవ్రత రెండింటినీ కొంచెం సహృదయంతోనే మనం అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి శివభక్తుడైన వాడికి ఆ శివుడు గుళ్ళోకి వెళ్ళకపోతే ఏదో అయిపోతుందండి వాడికి. దాన్ని మనం అనుకూలంగానే అర్థం చేసుకోవాలి. అది దాన్ని ఏదో మూఢత్వం అనిపించడం కంటే ఆ తీసుకెళ్ళవే మంచిది. ఏ అతను పేకాడి దగ్గరికి వెళ్తా అన్నాడా, అయితే ఆయన దుర్యాసనం అడుగుతున్నాడా, మంచి విషయమేగా. ఏదైనా దుర్యాసనం బాగాలేదే పోనేదంటే అదేమిటండి, ఆయన సేమ్ గుళ్ళో కడతానంటున్నాడు, లేకపోతే నేను శివరాత్రి నేను స్నానం చేయకుండా నేను ఆనందం అంటున్నాడు, తప్పేమిటి. ఎందుకంటే భక్తి తీవ్రత, జ్ఞాన తీవ్రత కూడా అంతే. జ్ఞాన తీవ్రత, జ్ఞానం పూర్తిగా ఉన్నవాడు తన చుట్టూ భోగాలు ఉన్నాయా రోగాలు ఉన్నాయా ఏం పట్టించుకోడండి, అవధూతలు అలాగే ఉంటారండి. షిరిడీసాయి అంతే, తాజుద్దీన్ బాబా అంతే, మనకు అర్థం కాలేదు కానీ ఆచార్య రజనీష్ అంతే, ఓషో అంతే. ఓషో మహాతత్వవేత్త, ఆయన పుస్తకాలు చదివితే అర్థమవుతుంది. మనకి ఎంతసేపు ఆయనేమో 10 లక్షలు జోడు దొడుక్కున్నాడు, నెత్తి మీద ఏదో రత్నాల టోపీ పెట్టుకున్నాడు, ఈ విలాసాలే కనపడతాయి. అతనుకున్న జ్ఞాన సంపద మనకి ఎంతసేపు నిజాయితీగా ఉండేవాడు, పైకి ఉన్నది ఉన్నట్టుగా చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకూడదు, ఉన్నది ఉన్నట్టుగా బతకూడదు. కపటంగా బతికిన వాడినే భారతదేశంలో ఎక్కువ గౌరవిస్తారు. లోపల ఏం ఏడిచినా సరే పైకి ఓహో షోకులు చేసేస్తూ ఉండాలి, భక్తి ఉన్నట్టు నటిస్తూ ఉండాలి. అలా నటించలేడు ఓషో. అందుకని సంభోగం నుంచి సమాధికి అనే పుస్తకం రాశాడు. ఇటువంటి పుస్తకాలు రాస్తావా అన్నారు అంతే. వీళ్ళకి సంభోగం అర్థం కాలేదు, సమాధి అర్థం అవుతుంది. ఆ జ్ఞాన తీవ్రతకు పెడితే కానీ ఆ విషయాలు అర్థం కావు. ఓ దత్తాత్రేయుడు అటువంటి వాడే, ఓషో అంటాడు దత్తాత్రేయ చరిత్ర చదవండి మీరు. షిరిడీసాయి అటువంటి వాడే. మరి ఆయన చిలుము గొట్టం పట్టుకోవడం ఏంటండి, గంజాయి చిలుము గొట్టం అదేమిటండి. అవధూతలు అలాగే ఉంటారు, వాళ్ళకి ఏది పట్టదు అసలు. సర్వం బ్రహ్మమయం. ఒక మహాపండితుడు ఆయన పక్కన కూర్చొని భోజనం చేస్తే శిరిడీసాయికి ఎలా ఉండదో, ఒక్కొక్క భోజనం చేసినా అలాగే ఉంటుంది. అదే విచక్షణ లేదంటే అలాగే, అది అవధూత జ్ఞానం, అది అలా మాట్లాడకూడదు అసలు. అక్కడ మనకుంటాయి ఈ భేదాలన్నీ. అంచేతను ఆ తీవ్రత ఉంటే ఎలా ఉంటుందంటే, కన్నప్పే మార్గావర్తిత పాదుగా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషంబునుషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషకబలం నవ్యోపకారాయతే భక్తి కిం నకరోతి అహో వనచరో భక్తావతం సాయతే ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రమును సూచే తానే విద్యాభ్యసనం వునర్చకరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిదానములు సదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తి కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. పుస్తకాలు నేను చదువుకోలేదు కన్నయ్య, కన్నప్ప, కానీ నిదానము అంటే మూలం అండి, ఆ మూలాన్ని పట్టుకున్నాడు. తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే ఆలోచించాడు, అంటే ఉన్న స్థితిని గొప్ప స్థితిగా భావించాడు. ఇంతకంటే గొప్ప వేదాంతం లేదండి. కృష్ణమూర్తి గారు మొత్తం పుస్తకాల నిండా చెప్పింది ఇదే, ఉన్న స్థితిలో ఉండు, ఉన్న స్థితిలో ఉండు, ఉన్న స్థితిలో ఉండు. ఎందుకు మార్పు కోరుకుంటున్నావు? ఆ ఉన్న స్థితిలో ఉండలేక ఇంత పెంట చేశాం ప్రపంచాన్ని. ఇప్పుడు ఇంకా వైఫైలు చాలేదు, లైఫైలు వస్తున్నాయి మన ప్రాణానికి. ఇంకా వేగంగా పనిచేస్తాయట, ఇంకా బాగా ఎక్కువ సమాచారం, ఇంకా అస్తనాశనం చేసేస్తాయి. అంతే, ఈ సమాచారం పెరిగిన కొద్దీ దురాచారమే పెరుగుతుంది, దేనికి ఉపయోగపడదు ఇది. ఇప్పుడు ఇంకా వైఫై అయినసరికి ఏదో కొన్ని చోట్ల పనిచేస్తుంది, కొన్ని చోట్ల పనిచేది, కనీసం ఆ కొన్ని చోట్లైనా బాగుంటాయి పవిత్ర ప్రదేశాలుగా. ఇప్పుడు మొత్తం అన్ని చోట్ల పనిచేయడం, అన్ని వేళ్లా పనిచేయడం, అందరి చేతుల్లో పనిచేయడం, అందరూ భ్రష్టులు అవుతారు. తగినంత సంస్కారం లేనప్పుడు సాంకేతిక విప్లవం మొత్తం సామాజిక నాశనానికి దారితీస్తుంది. ఆ సంస్కారం భక్తి జ్ఞాన వైరాగ్యాల వల్ల కలుగుతుంది. అంచేది భౌతిక విజ్ఞానానికి ఎప్పుడు అధ్యాత్మ విజ్ఞానాన్ని జోడించకపోతే మొత్తం ప్రపంచం నాశనం అవుతుంది. అలాగే అధ్యాత్మ విజ్ఞానానికి భౌతిక విజ్ఞాన పరంగా అన్వయం చెప్పకపోతే గుడ్డివాళ్ళు అయిపోతారు మనుషులు, మూఢభక్తులు అయిపోతారు. అంచేది భౌతిక విజ్ఞానం అధ్యాత్మ విజ్ఞానం రెండూ ముఖ్యమే. రెండు రెండు పట్టాల్లో పెడితేనే మనిషి మానవ జీవనం అనే రైలు సరిగ్గా ప్రయాణం చేస్తుంది. ఆస్తికతకి ఏ రకంగానూ విజ్ఞాన శాస్త్రం వ్యతిరేకం కాదు, భక్తికి. విజ్ఞాన శాస్త్రానికి ఏ రకంగానూ అధ్యాత్మ జ్ఞానం వ్యతిరేకం కాదు. రెండు రెండు పట్టాలు, పట్టాక పట్టా వ్యతిరేకమా, ఎదురెదురుగా ఉంటే వ్యతిరేకమేనా, అవి రెండు సమానంగా ఉంటాయి. అలా అర్థం చేసుకో. కాబట్టి ఆ భక్త స్థితిలో ఉన్నవాడు ఆయనేదో కంగారుగా వెళ్ళాడు, మాంసం తాను తినే మాంసమే పట్టుకొచ్చాడు, తనకు అంతకంటే ఏం తెలుసు, మరి తను తినదు అదే. ఇంక అందులో ఏవో కందాపచ్చల కూర ఎందుకు తేలదంటే కన్నప్ప ఎందుకు తెస్తాడు, కామేశ్వర శాస్త్రి గారు తెస్తాడు కందాపచ్చల కూర, అది ఆయనకు తెలియదు. ఈ కామేశ్వర శాస్త్రి అన్నవాడికి కన్నప్ప తెచ్చిన మాంసం తేవడం తెలియదు. అంటే శివుడు అందరిలోనూ ఉన్నాడు కాబట్టి ఆయన ఏం తెస్తే అదే స్వీకరించాడు. మార్గావర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయితే, ఆ మాంసం రెండు దొప్పల నిండా ఇలా పట్టుకున్నట్ట, అప్పుడు నీళ్లు తేవాలి, అమ్మ నీటి నోటి నిండా నీళ్లు నింపుకున్నాడు, వేరే గిన్నె లేదు మరి కిందకి ఆరిపోతాయి, అభిషేకం చేయాలా వద్దా, కడగాల వద్దా, కనీసం అన్నందనే ముందు కాళ్ళు చేతులు కడుక్కుంటాం కదా, స్నానం చేసి వస్తాం కదా, అలాగా నోట్లో పెట్టుకున్నాడు నీళ్ళు. మరి అక్కడికి వచ్చాక అర్థమైందా, ఈకడంతా చెత్త ఉందో, చెత్త తుడవకుండా నీళ్ళు ఎలా పోస్తావు, తుడవడానికి వేరే ఏం లేదు, ఈ కింద పెడితే ఇవి ఏమవుతాయి, అందుకని చెప్పుకాలతో తుడిచాడు. మార్గావర్తిత పాదుక దారిలో తిరిగి 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 మట్టి మాసి మశానం అంటించుకున్నటువంటి చెప్పు నీకు అంగస్య కూర్చా అయితే నీ శరీరాన్ని శుభ్రం చేసే సాధనమైందా, ఏం ఆశ్చర్యమయ్యా, ఎలా అంగీకరించావయ్యా, కాలి చెప్పుతో తుడిస్తే పరమేశ్వర అవమానంగా అనిపించలేదా, కనీసం చీదరగా అనిపించలేదా, అవమానం పక్కనట్టు చీదరగానైనా అనిపించలేదా. గండూషం పునిషేచనం పురరిపోర్ది వ్యాభిషేక అయితే, వాడేదో నోట్లో నీళ్లు నింపుకుని పుక్కుని జూ అని వేస్తే అది అభిషేకంగా భావిస్తావా, ఇదేమిటయ్యా దివ్యాభిషేక ఇది. ఓం నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమ తామ్రాయ చ అరుణాయ చ అని మహాబ్రాహ్మణులు మహాన్యాసపూర్వకంగా చేసే అభిషేకంతో సమానంగా ఈ పుక్కిటిల్లని భావిస్తున్నావా, ఇది మాకెప్పుడైనా అర్థమవుతుందా అసలు భక్తి అనేది అంటున్నారు శంకరాచార్య. కన్నప్పని చూసి అసూయపడుతున్నారు శంకరాచార్య, కన్నప్ప ఎంత గొప్పవాడో గమనించండి, వాడు పుక్కిరించిన నీళ్ళు నీకు అభిషేకం అయ్యాయి, వాడు చెప్పుకాలతో తుడిస్తే నీకేమో ఆలయం శుభ్రం చేసినట్టయిందా, ఏమిటయ్యా ఇది, మాకు అర్థం కాదు ఎప్పటికీ ఇది. కించిత్ భక్షిత మాంసశేషక బలం నవ్యోపకారాయతే, సగం ఎంగిల్ చేసి బాగుందో లేదో, ఇది పంది మాంసం కానీ పైన బాగుందా కింద బాగుందా తొడ మాంసమా మెడ మాంసమా అని ఆయన కొంచెం కోరిక నీకు పట్టుకొచ్చి అందులో పెడితే అది నవ్యోపకారాయతే, ఇవి అన్నం పరమానందనడు తింటావా, మేమంతా వెర్రివేధవలమా ఇక్కడ పరమానం వండి పెట్టేవాళ్ళం. భక్తి కిమ్న కరోతి, భక్తి ఏమైనా చేస్తుందయ్యా, అహో వనచరు భక్తావతం సాయితే అని కిరాతుడైనటువంటి కన్నప్పకి మహాబ్రాహ్మణుడు వేదాంత విద్వాంసుడు సాక్షాత్ శివస్వరూపుడైన శంకరాచార్య నమస్కరించినటువంటి సంస్కృతి అంది మనది హిందూ సంస్కృతి. ఎక్కడా కులభేదాలు లేవు, ఏ కులాన్ని మనం తక్కువ చేసి మాట్లాడక్కర్లేదు, అలాగని అందరినీ నెత్తికెక్కించుకోక్కర్లేదు, ఎక్కడ ఉంచవలసిన వాళ్ళని అక్కడే ఉంచాలి, ఏ రకమైన బంధం ఉండేవాళ్ళతో ఆ రకమైన బంధమే ఉండాలి, కులాల మధ్యలో కంచం పోతే కానీ మంచం పోతూ కుదరదు. కులభేదాలు లేవు అంటే ఇష్టం వచ్చిన సంబంధాలు పెట్టుకోమని కాదు అక్కడ, కులాల మధ్యలో కంచం పొత్తు ఉంటుంది, స్నేహం ఉంటుంది, మాటలు ఉంటాయి, మంచం పొత్తు కుదరదు, ఆచార వ్యవహారాలు వేరు, సమస్త సంప్రదాయాలు వేరు, అన్ని విధాలా సంకరమైపోవడం తప్పితే ఉపయోగమే లేదు, ఇద్దరు కొట్టుకు చావడం చివరికి, ఎక్కడో అక్కడ ఈ కులభేదాలు తప్పు, అందులో ఈ కాలంలో మరీ తప్పు, ఎందుకంటే కులస్పృహ బాగా పెరిగింది, కుల సంఘాలు రిజర్వేషన్లు నానా గొడవలు ఇక్కడ, ఇదివరకు ఏదో బలహీన వర్గాల వారు అడిగేవారు రిజర్వేషన్లు మా కార్పొరేషన్లు నిధులు అని చెప్పేసి, ఇప్పుడు అగ్రవర్ణాల వాళ్ళు అడుగుతున్నారు, అడిగినప్పుడు ఖచ్చితంగా పుట్టుకుని బట్టే కులాన్ని నిర్ణయిస్తారు, అంచేత కులాల మధ్యలో కంచం పోతే మంచం పోతుండదు, కానీ ఏ కులాన్ని మనం తక్కువ చేయగల, కులాన్ని బట్టి ఆయన భక్తిని నిర్ణయించక్కల, కులాన్ని బట్టి ఆయన జ్ఞానాన్ని నిర్ణయించక్కల, కులాన్ని బట్టి ఆయన వైరాగ్యాన్ని నిర్ణయించక్కల, ముఖ్యంగా కులాన్ని బట్టి ఆయన భగవద్ అనుగ్రహాన్ని మనం నిర్ణయించక్కల, ఎవరికైనా కలుగుతుంది అది భక్తిని బట్టి కలుగుతుంది, దానికి అందరికీ అధికారం ఉంది. అహో వనచరో భక్తావతము సాయితే, అదిగో అన్ని రకాల భేదాలు పోగొట్టేటువంటి అద్వైత భావన భక్తి వల్ల ఎలా కలుగుతుందో ఇప్పుడు చెబుతున్నారు. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమస్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతి మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదా అంగీకురో. రెండు శ్లోకాలు వరుసగా ఉంటాయండి ఇక్కడ, నేను నిత్యం చదువుకునేటువంటి బాగా ఇష్టపడే శ్లోకాల్లో ఈ రెండు కూడా ఉన్నాయి, కారణం భక్తి ద్వారా అద్వైతాన్ని చెప్పారు ఆయన. ఒక గొప్ప సిద్ధాంతాన్ని కొంచెం తార్కికంగా వివరించడం అర్థం కష్టమయ్యేటువంటి సిద్ధాంతాన్ని భక్తి మార్గంలో చాలా తేలిగ్గా చెప్పారు ఆయన. ఈ వరుసగా రెండు వస్తాయి ఇప్పుడు, అవే రెండు వరుసగా వస్తాయి. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతి మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదా అంగీకురు. చాలా లౌక్యంగా మాట్లాడుతున్నారు, అందుకే నేను సరదాకి నేను బ్రాహ్మణుల్లోనే నియోగ శిఖామణి అన్నాను నేను, నాకు ఆయన గోత్రాలు నాకు తెలియదు కానీ అయి ఉంటారన్న సరదాకి, మా నియోగ సోదరులు అందరూ ఆనందిస్తారు, నాకు కావాల్సింది ఆనందమే. లౌక్యం చాలా గొప్పదండి, చాలా కవితాత్మకంగా మాట్లాడుతున్నారు, అందుకే ఏమయ్యోయ్ అంటున్నారు ఇలా సరదాగా శివుణ్ణి పలకరిస్తూ. నీ నాకెందుకో నిన్ను చూస్తే జాలేస్తుందయ్యా. అదేమిటయ్యా? నన్ను చూస్తే జాలి ఏమిటయ్యా అన్నాడు శివుడు. దేవుడిని చూస్తే మనకి జాలి ఏమిటి? మన బతుకులు చూసి దేవుడు జాలిపడాలి కానీ లేదయ్యా. నీ పాదాలు చాలా సుకుమారమైనవి, లేత మావిడాకుల్లా ఉంటాయి, పద్మాల్లా ఉంటాయి. వాటితో నువ్వు చేయకూడని పనులన్నీ చేస్తున్నావు, నడవకూడని చోట నడుస్తున్నావు, ముట్టుకోకూడదు ముట్టుకుంటున్నావు, తనకూడదు తనుతున్నావు. నాకు చాలా బాధగా ఉందయ్యా, నువ్వు చేయలేవయ్యా ఈ పనులు. అంటే ఏమిటి అంత బాధాకరమైన పనులు నాకే ఉన్నాయి, నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏం పార్వతి అంటే ఏమో ఆయన చెబుతున్నాడుగా వినండి అది అని చెప్పి బాలశంకరుడు చెబుతున్నాడు. వక్షస్థాడనమంత కశ్య, మార్కండేయుడి కథలో విన్నామయ్యా, ఆయన్ని రక్షించడం కోసం యమధర్మరాజు గుండెల మీద తన్నాడు. అవును తన్నింది నేనే అన్నాడు. మరి శివుడికి కూడా వచ్చేస్తుంది మరి పౌరుషం. నేనే అవును తన్నావు సరే, యమధర్మరాజు అంటే మృత్యువు గుండెలు ఎలా ఉంటే, మృత్యువు అన్న మాట గుర్తొస్తే చచ్చిపోయేవాడు భూలోకంలో చాలా ముందు ఉన్నారు. మృత్యువు రావక్కల, మృత్యువు అనే మాట గుర్తొస్తే చాలు. అంత కఠినమైనది అయితే మృత్యువు అనే పదార్థం, అది రూపం ధరిస్తున్న యమధర్మరాజు ఎంత కఠినంగా ఉంటాడు, ఆయన వక్షస్థలం ఎంత కఠినంగా ఉంటుంది. అటువంటి కఠినమైన వక్షస్థలాన్ని తన్నావు నువ్వు పాదాలతో, చిగురాకుల్లాంటి నీ పాదాలు, పద్మాల్లాంటి నీ పాదాలు కందిపోయి ఉంటాయి కదా అంటే శివుడికి ఆశ్చర్యం. నిజమే కందిపోయి అంటే ఎందుకు, బతిపాలించుకోవడం ఎవరికైనా ఇష్టమే. తల్లి కొంచెం గారాబం చేయగానే బిడ్డ ఏం చేస్తాడు, ఇంకా అసలు ఎత్తికెక్కుతాడు. అందుకే నిజమేనయ్యా ఏమిటో పార్వతి కూడా పట్టించుకోలేదు, అబ్బాయివు కాబట్టి నువ్వు పట్టించుకుంటున్నావు, చెప్పు అమ్మా ఇంకా బాగుంది చెప్పు, కొంచెం చెబుతాడు ఆయన. కఠిన అపస్మార సంవర్ధనం, గొప్ప తాత్వికమైన మాట ఇది. అపస్మారుడు అనేటువంటి రాక్షసుణ్ణి నిరంతరం తొక్కిపట్టి మర్దించి ఉంచుతున్నావయ్యా, వాడు ఎక్కడ లేస్తాడో అని. వాడిని పూర్తిగా చంపలేదు, తొక్కిపెట్టి ఉంచావు అనగానే శివుడు కాళకం చూసుకున్నాడు. ఇప్పుడు నటరాజస్వామి పాదాల కింద, దక్షిణామూర్తి పాదాల కింద ఒక బాలరాక్షసుడు ఉంటాడు మీరు గమనించారు. చిన్నపిల్లాడు ఆకారం కానీ మీసాలు ఉంటాయి. బాల్యం అనేది అజ్ఞానానికి సంకేతం, రాక్షసత్వం అనేది తమో గుణానికి సంకేతం. ఇది హిందూ విగ్రహారాధన రహస్యం. ఈ రహస్యాలు తెలియకుండా ఒట్టి బొమ్మలను పట్టుకుని వేలాడితే బొమ్మలాట భాగవతం అవుతుంది. లేదు రహస్యాలు అర్థం కాలేదు కదా అని చెప్పేసి విగ్రహారాధన మానేస్తే మొత్తం అజ్ఞానంలో మునుగుతాం, అది ఎప్పటికీ తేరుకోలేము. చెయ్యాలి విగ్రహారాధన, తప్పకుండా చెయ్యాలి. కానీ చేస్తున్న కొద్దీ ఆ రహస్యాలు తెలుసుకుంటూ ఉండాలి పెద్దల ద్వారా. అప్పుడు ఆరాధన మరింత ఆనందంగా ఉంటుంది, మనకు ఆనందం కలిగిస్తుంది, అనుభూతి కలిగిస్తుంది. అప్పుడు ఏదో దేవుడు బొమ్మ మోస్తున్నాం అనిపించదు, దేవుణ్ణే మోస్తున్నాం, అబ్బా ఇంతకంటే అదృష్టం ఏంటండి అనుకుంటాం. అప్పుడు ఎవరైనా ఆ సేవ మన బదులు చేస్తానంటే అసూయ కలగకపోగానే ఫోన్లే, నేను చేసి ఎంతో పుణ్యం పొందాను, వాడు ఏదో పాపం బలహీనుడు, అన్ని విధాల కష్టాల్లో ఉన్నాడు, దేవుడు సేవ చేస్తే ఆ కష్టం తీరుతుందని అనుకుంటున్నాడు అని పాపం నువ్వు చేయవయ్యా అని ఇచ్చేస్తాం, అది ఔదార్యం. అంతేగాని నన్ను సేవ చేయనివ్వకుండా అడ్డుకుంటారా దేవుడి సేవ అని మనం దెబ్బలాడుతున్నాము అంటే తమో గుణము రజోగుణం బాగా విజృంభించే, ఇంతకాలం సేవ చేసిన పుణ్యం కూడా పోతుంది దీంతో. ఆ సేవను అంత గొప్పగా భావిస్తున్నామంటే ఇంకోటి చేయడానికి మనం అంగీకరించాలి, లేదా అసూయపడితే ఇంకెందుకు సేవ? సేవ రహస్యం మనకు అర్థం కాదా? అంతే అపస్మార రాక్షసుని తొక్కిపెట్టి ఉంచే ఒక పని, తొక్కేసినా పర్వాలేదు, చంపేసినా పర్వాలేదు, లేకపోతే తీసేసినా పర్వాలేదు, తొక్కిపెట్టి ఉంచడం చాలా కష్టం అండి. మృదువైన పాదంతో భయ అజ్ఞానం అని తొక్కిపెట్టడం, అజ్ఞానం ఎప్పటికప్పుడు పైకి లేస్తుంది. బాలుని తొక్కిపెడితే ఎదగడు, అజ్ఞానాన్ని తొక్కిపెట్టి ప్రయోజనం లేదు, ఎందుకంటే లేస్తుంది, ఎప్పుడు లేస్తుంది, కాలు తీసేమంటే లేస్తుంది. అలాగని దీనికోసం కాలు తీయకుండా ఉండిపోతాం అక్కడ, ఏం అవసరాలు ఉండవా? ఇది అజ్ఞానాన్ని తొక్కిపెట్టడం అంత కష్టం. మనం అందరం కూడా భక్తి మార్గంలో ఉంటూ ప్రవచనాలు వింటూ గ్రంథాలు చదువుతూ పూజలు చేస్తూ జ్ఞానం పొందుతూ కూడా మళ్ళీ ఎందుకు గోతిలో పడుతూ ఉంటామంటే అజ్ఞానాన్ని తొక్కిపెట్టి ఉండడం లేదు, మళ్ళీ మామూలుగా వచ్చేస్తున్నాం, మళ్ళీ మామూలుగా గోతిలో పడిపోతున్నాం. అది ఎంత కష్టమయ్యా, నీ పాదాలకు తగిన పని చాలా కఠినమైన పని అది. అంతేకాదు భూభృత్ పర్యటనం, కొండల మీద నడుస్తాం, పర్వతాల మీద కదా నడిచి కైలాసం, అన్ని గుట్టలు రాళ్ళు, పైగా మంచు జారిపోతారు, స్కేటింగ్ నాన గొడవ. అమరనాథ యాత్రకి వెళ్ళేవాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం. మరి శివుడు అక్కడే ఉంటున్నాడంటే ఆయన ఎంత కష్టపడుతున్నాడు. నమత్సురశిర కోటి ఈర సంఘర్షణ, ఇంకోటి శివుడికి నచ్చంది, నిజమైన జ్ఞానం ఉన్నవాడు కాబట్టి ఇది నచ్చదు. రోజు పొద్దున్నే ముక్కోటి దేవతలు వెళ్ళిపోయి కైలాసానికి వెళ్ళి శివుడికి పాదాల మీద కిరీటం తగిలేలా పెట్టి నమస్కారం చేస్తాడు. ఇంకా జాతస్థ్యం ఎంతవరకు వెళ్ళిపోతుందంటే కిరీటం పూర్తిగా తగలాలి, నాలో ఉండే నవరత్నములకి తగలాలి, తగిలితే కానీ నేను లేవను అని ఒకడు, ఇక పూర్తిగా ఇలా పెట్టి మూడు సార్లు చేయాలి అని ఒకడు, ఇంకా కొంచెం విపరీత పాదాభివందనాలు మొదలయ్యే వచ్చిన మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల వరకు ఇలా పిసకడం, రబ్బర్ చూపించుకున్నట్టు, ఇది కొత్త విన్యాసం మొదలైంది ఇక్కడ. ఎవరికి కాళ్ళు నొప్పులు లేవు, ఈ పిచ్చి పనులు చేయకండి. ఇదే భక్తి, పిచ్చిగా మారడం అంటే ఇదే. ఏదో గౌరవానికి నమస్కారం ఇలా చాలు, పోనీ ఏదో వంగావు చాలు, ఇక మూడు సార్లు 30 సార్లు ఓ పిసిగేయడం పట్టుకుని ఇంకొకటికి అవకాశం లేదు ఈయన కదలని ఎవరెక్కండి. మేమే పడుతున్నాం ఈ యాతన, శివుడు కైలాసంలో ఎంత పోతున్నాడో పడుతున్నాడో మేము అర్థం చేసుకోవచ్చు. నమస్సురశిర కోటీర సంఘర్షం. ఆ దేవతలు వచ్చి అస్తమానం ఆ కిరీటాలతో అలా నమస్కారం పెడుతుంటే ఆ మణులు రాళ్లలా ఉండాయని గీసుకుని ఏమిటి చికాకంటట. పార్వతీదేవి ఊరుకోండి కాసేపు, ఒక 23 గంటల పాటు ఈ దేవతలందరూ నమస్కారం చేస్తారు, పాడండి అంటున్నారు. సరే ఏం చేద్దాం కట్టుకున్నాక అంటట ఆయన సెలవు.